గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి శీల ప్రభుపాదకి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం శ్లోకం సంఖ్య 33 అధా చేత్ త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. అధ చేత్తమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అధా అందుచే, చేత్ ఒకవేళ, త్వం నీవు, ఇమం ఈ, ధర్మ్యం ధర్మానుగుణమైన, సంగ్రామం యుద్ధమును, న కరిష్యసి చేయనిచో, తతః అప్పుడు, స్వధర్మం నీ స్వధర్మమును, కీర్తిం కీర్తిని చ కూడా, హిత్వా కోల్పోయి, పాపం పాపమును అవాప్స్యసి పొందదువు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, ఒకవేళ నీవు నీ స్వధర్మమైన యుద్ధమును చేయకుందువేని ధర్మమును అలక్ష్యపరచినందులకు నిక్కముగా పాపమును పొందుదువు. ఆ విధముగా యోధుడవనడి కీర్తిని నీవు పోగొట్టుకుందు. భాష్యం, అర్జునుడు ప్రసిద్ధిగాంచిన యోధుడు. శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధమునర్చి అతడు కీర్తిని బడసెను. వేటగాని రూపంలో ఉన్న శివుని అర్జునుడు రణమునందు ఓడించెను. ఆ విధముగా అతడు శివుని మెప్పించి అతని నుండి పాశుపతాస్త్రమును బహుమతిగా పొందెను. కనుకనే అర్జునుడు గొప్ప యోధుడని సర్వులు ఎరుగుదురు. ద్రోణాచార్యుడు సైతము అతనికి అనేక వరములను మరియు గురువును సైతము వధింపగల విశేష శక్తివంతమైన ఆయుధమును ఒసగెను. ఈ విధముగా అర్జునుడు పలువురు మహానుభావుల నుండి యుద్ధమునకు కావలసిన యోగ్యతలను సాధించెను. స్వర్గాధిపతి మరియు జనకుడైన ఇంద్రుని నుండి అతడు వరములను పొందెను. కానీ ఇప్పుడు అతడు యుద్ధమును త్యజించినచో క్షత్రియునిగా తన ధర్మమును అలక్ష్యపరిచిన వాడేవుటయ్యేగాక పేరు ప్రతిష్టలను కోల్పోయి నరకమునకు రాచమార్గమును తయారు చేసుకుని వాడగును. అనగా వేరు మాటలలో, యుద్ధము చేయుట వలన కాక దాని నుండి విరమించుట ద్వారా అతడు నరకమును పొందగలడు. నమో విష్ణు పాదాయ కృష్ణ శ్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే. సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. అర్జునుడు శరణాగతి పొందాడు కృష్ణుడికి. నువ్వు ఇప్పుడు నాకు గురువుగా ఉండి నాకు మార్గం చూయించు, నేనేమి చేయాలి అని. అప్పుడు కృష్ణుడు మొదలుపెట్టాడు. దేంతో మొదలుపెట్టాడు? ఏ జ్ఞానం? ఇవ్వడం మొదలుపెట్టాడు. మొట్టమొదటగా ఎటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడికి ఇచ్చాడు? ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని. అంటే అసలు మనం ఎవరం, నేను శరీరమా ఆత్మ అనేది రెండింటికి తేడా అనేక శ్లోకాల్లో, ఇప్పటి వరకు 32 శ్లోకాల్లోనూ, 13వ శ్లోకం నుంచి దాదాపు 30 శ్లోకాల వరకు, 17-18 శ్లోకాల్లో కేవలం ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మ భౌతికమైన పదార్థమా, అసలు ఆత్మ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, జనం ఏ విధంగా చూస్తారు ఆత్మని, దీనికి ముందల శ్లోకంలో మనం చూసినట్లయితే, దీనికి ముందల కాదు, కొంతమంది 29వ శ్లోకంలో ఆత్మని, కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుతారు, ఒక అద్భుతమైన దానిగా చూస్తారన్నమాట. ఆత్మ చాలా అద్భుతమైనదని ఆశ్చర్యపోతుంటారు కొంతమంది. కొంతమంది దాన్ని అద్భుతమైన దానిగా వర్ణిస్తారు, మరికొందరు దాన్ని అద్భుతమైన దానిగా శ్రవణం చేస్తారు. ఎవరైనా చెప్తే ఆత్మ గురించి విందామనే ఉత్సాహం కలిగి ఉంటారు కొంతమంది. ఇంకొందరు శ్రవణం చేసినను దాని గురించి ఏమాత్రము తెలియకుందరు. కొంతమందికి ఎంత విన్నా ఎంత చూసినా ఆత్మ గురించి వాళ్ళు ఏమి తెలుసుకోలేరు. ఎవరు వాళ్ళు? మూర్ఖులు. ఈ రోజుల్లో సైంటిస్టులు. వాళ్ళు ఎంత చెప్పినా మన శాస్త్రంలో ఉంది మరణం అంటే ఇది, ఆత్మ బయటికి వెళ్తుంది అన్న కానీ లేదు లేదు నేను కొన్ని రోజులు కనిపెడతాను మరణం లేకుండా చేస్తాను అంటాడు. అది ఎటువంటిదంటే పోస్ట్ డేటెడ్ చెక్, అంటే తర్వాత 1 సంవత్సరం తర్వాత తారీఖు వేసి మనం చెక్ ఇస్తాం. అప్పుడు డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు ఆ బ్యాంక్ బ్యాలెన్స్లో, ఆ అకౌంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, అది ఎవరికి తెలియదు. కానీ సైంటిస్టులు ఏమంటారు, ఏదైతే మనం మేము నిరూపించామో అదే మీకు ఇస్తున్నాం, అదే శాస్త్రం, అదే సైన్స్ అని చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పింది వాళ్ళు నిరూపించడం లేదు. మరి మరణం లేకుండా చేయగలిగితే వాళ్ళు ఏదైనా మాట్లాడాలి, మేము మరణం లేకుండా చేస్తాం, అది ఇంతవరకు చేయలేదు. కానీ వాళ్ళు మేము తర్వాత చేస్తాం, రాబోయే కాలంలో చేస్తామని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అసలు ఆత్మ జ్ఞానమే లేదు. సైంటిస్టులు, నాస్తికులు, వీళ్ళందరూ కూడా మూఢులు అన్నమాట. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. నన్ను ఎవరు శరణాగతి పొందరంటే మూఢులు, నరులు, అధములు, దుష్కృతులు, మాయాపహృత జ్ఞాన. ఎవరి యొక్క జ్ఞానం అయితే మాయ ద్వారా ఆవరించబడి ఉంటుందో వాళ్ళు నన్ను శరణాగతి పొందరు అని కృష్ణుడు చెప్తున్నాడు. వాళ్ళకి ఆత్మజ్ఞానమే లేనప్పుడు శరణాగతి అసలు ఎలా పొందుతారు? అనేక శ్లోకాల్లో ఆత్మకి సంబంధించిన జ్ఞానం, ఇది ఆధ్యాత్మిక జీవనంలో మొదటి మెట్టండి. ఇది కానీ తెలియదంటే మనం ఎన్ని యోగాసనాలు వేసినా, ధ్యానం చేసినా, ఎన్ని చేసినా దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ దాని ఉపయోగం ఎంతవరకు అంటే క్షణికం మాత్రమే. ఆ క్షణంలో ఏదో మనం ఏ పని చేయకుండా, ఎటువంటి చెడు పని చేయకుండా కూర్చోగలం, లేదా ధ్యానం చేస్తాం, లేదా ఆసనం వేస్తాం, అంతే. దాని తర్వాత దాని యొక్క ఫలితం అనేది ఉండదు. తరువాత కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మజ్ఞానం తరువాత ఈ శరీరం కూడా ఉంది కదండి, ఆత్మ ఉంది. మనం అదే విధంగా భౌతిక సంసారం, ఎప్పుడైతే భౌతిక సంసారంలో ఉంటామో శరీరం తీసుకుంటాం. ఈ శరీరం ఎలా ఉంటుంది? ఒక్కొక్క శరీరం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం ఎలా తెలుసుకోవచ్చు, ఒక్కొక్క శరీరం, ఒక్కొక్క వ్యక్తి యొక్క శరీరం ఒక్కొక్క విధంగా పనిచేస్తుంటుంది. అవి దేని అధీనంలో పనిచేస్తూ ఉంటాయి శరీరాలు? త్రిగుణాల యొక్క అధీనంలో అండి. త్రిగుణాలు సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాల యొక్క కలయిక ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క వ్యక్తిపై ఒక్కొక్క పాళలో ఉంటుంది. ఒక వ్యక్తిలో సత్వగుణం 30% ఉంటే అదే వ్యక్తిలో రజోగుణం 40%, మిగిలిన 30% తమో గుణం ఉంటుంది. అదే ఇంకొక వ్యక్తిలో సత్వగుణం 70%, 15% రజోగుణం, 15% తమో గుణం ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధంగా ఈ రజస్ తమ మరియు సత్వగుణాలు అనేవి ఉంటాయన్నమాట. వీటి ప్రకారమే భగవంతుడు చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగస. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు మన యొక్క శరీరం గురించి చెప్తున్నాడు. ఒక్కొక్కళ్ళ యొక్క శరీరం ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. దాన్ని ఎలాగ విభజించాడు భగవంతుడు? దానికోసమే వర్ణాశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఎందుకని? ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సంఘంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను డాక్టర్ అవ్వాలను, లేదా ఇంజనీర్ అవ్వాలను, వాళ్ళని ఎంత క్షోభకి గురి చేస్తున్నారన్నమాట చిన్నపిల్లల్ని. వాడికి సరిగ్గా ఉత్సాహం లేకపోయినా ఇంజనీర్ అవ్వాలని వాడిని బాగా రుద్దుతారనమాట, సాధేస్తుంటారు. వాడి ఐఐటీలో సీటు కొట్టాలి, లేదా ఎన్ఐటీలో సీటు కొట్టాలి, ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, ఈ విధంగా అవన్నీ పనిచేయవండి. అందువలన ఏమవుతుంది, ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా ఇళ్ళు లేచి పారిపోవడం, పిల్లలు ఇలాగ కొంతమంది చేస్తున్నారు, మీకు తెలుసో లేదో. మరి ఈ మధ్యనే నేను ఒక కాలేజీకి వెళ్తే అక్కడ కాలేజ్ చైర్మన్ ఏమని చెప్తున్నారంటే, సింగిల్ చైల్డ్ సిండ్రోమ్. మీకు తెలుసా ఇది? సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ అంటే ఒకే ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఉంటారనమాట వాళ్ళకి, తల్లిదండ్రులకి. వాళ్ళకి ఒక విధమైన భయం ఉంటుందన్నమాట, ఏమిటి మా అబ్బాయి మా అమ్మాయి ఏమవుతారో ఏంటో అని. అందువలన వాళ్ళని పూర్తిగా వాళ్ళకి ఎటువంటి స్వతంత్రం, వాళ్ళ ఆలోచన ఆలోచించే విధానం కానీ, వాళ్ళ ఆలోచనలకి తగిన ప్రశ్నలకు సమాధానం కానీ వాళ్ళకి ఏమీ ఉండవన్నమాట. వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు అనుకుంటారో, మా అబ్బాయి ఒక ఇంజనీర్ కావాలి లేదా డాక్టర్ కావాలి లేదా ఇది కావాలి అది కావాలి, దానికోసమే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు వీడిలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, వీడి ఆలోచన ఎలా ఉంది, వీడు దేంట్లో ఉత్సాహంగా ఉన్నాడు అనేది వాళ్ళు గమనించరు అన్నమాట. అందుకని ఏమవుతుందంటే, వాళ్ళు కట్టడి పెట్టినంత వరకు వాళ్ళు అధీనంలో ఉంటారు. ఎప్పుడైతే బయటకు వస్తారో, ఈ చైర్మన్ చెప్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అన్నమాట, ఎప్పుడైతే వాళ్ళు బయటకు వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే, విచ్చలవిడిగా వాళ్ళు ఆనందం అనుభవించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఉత్సాహం ఉందో అందులో బాగా ముందరకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు అనుకుంటారో, మా అబ్బాయి చదవాలనో ఇది చేయాలనో చేయాలో, అది చేయకుండా ఉండొచ్చు. ఇంకా ఇక్కడ వీళ్ళు పెట్టే ఇబ్బందుల వలన, ఇది ఈ కాలేజీలో వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఇందులో మంచి మార్కులు రావాలి, అందులో రావాలి, ఇంత అటెండెన్స్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేక ఈ కాలేజ్ వదిలేసి కూడా పారిపోవడం, ఇంకేదో చేయడం, రకరకాలుగా ఉంటుందన్నమాట. ఎందువల్ల ఇంత అస్తవ్యస్తంగా ఉంది సంఘం అంటే, కేవలం ఈ వర్ణాశ్రమ విధానం అనేది మనం ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందువలన, ప్రతి ఒక్కడు కూడా ఒకే, అందరూ ఒకే పని చేయలేరు, అందరూ డాక్టర్ అవ్వలేరు, అందరూ ఇంజనీర్ అవ్వలేరు కదండి. మనం వాళ్ళ యొక్క లక్షణాలను మనం చూడకుండా మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే అవ్వాలనుకుంటామో వాళ్ళు అలా వాళ్ళని తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ యొక్క లక్షణాలని మనం ఎప్పుడు గమనించం. ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఏమిటని, నువ్వు క్షత్రియుడివి అర్జునుడికి. క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి అంటే, క్షత్ త్రాయతే, క్షత్ అంటే హాని, దీనికంటే ముందల శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. క్షత్ అనగా హాని అని భావం, హాని నుండి రక్షణమును కూర్చువారే క్షత్రియులు. అందరూ క్షత్రియులుగా కూడా ఉండలేరండి. ఒకవేళ క్షత్రియుడికే జన్మించినా కూడా ఒక వ్యక్తి, ఉదాహరణకి మనకి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు క్షత్రియుడు, మీకు తెలుసో లేదు, కానీ ఆయన యొక్క ప్రవృత్తి, ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమైంది, ఆయన తిరిగి బ్రాహ్మణుడు కావాలనుకున్నాడు, చివరికి బ్రాహ్మణుడు కూడా అయ్యారు, అవుతాడు కదా. ఎలాగా అంటే, తన యొక్క గుణాలని బట్టి అతని యొక్క లక్ష్యం, అతను ఏం పని చేయాలనేది ఉంటుంది, కానీ అతను అక్కడ పుట్టడంతో అతను అలా అవ్వాలని లేదు. కానీ ఈ కలియుగంలో అందరూ కూడా ఎవరైతే బ్రాహ్మణుడు పుత్రుడు ఉంటే బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, కానీ అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం చూడడం లేదు. అంటే ఎవరి కడుపును పుడితే వాళ్ళు అలా అవుతారనేది మూఢనమ్మకం మాత్రమే, శాస్త్రం కూడా ఒప్పుకోవడం లేదు. కృష్ణుడు ఏమంటున్నాడు, చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగస, వాడి యొక్క గుణాలు వాడు చేసే పనులను బట్టి విభజించాలి, కానీ వాడు ఎక్కడ జన్మించాడు, ఎవరి ద్వారా జన్మించారు, ఎవరి పుత్రుడు అయితే వాడు అలా అవుతాడనేది ఎక్కడ కృష్ణుడు కూడా చెప్పడం లేదు. పూర్వకాలంలో ఆ విధంగానే వాళ్ళు ఋషులు మునులు ఒక వ్యక్తి ఏ వర్ణానికి చెందినవాడని ఆ విధంగానే నిర్ణయించేవాడు. కానీ సాధారణంగా ఏంటంటే, క్షత్రియుడి యొక్క కొడుకు క్షత్రియుడిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సర్వసాధారణంగా, కానీ అప్పుడప్పుడు అది మారిపోతూ ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తున్నాడు, నువ్వు క్షత్రియుడివి కాబట్టి హాని నుండి కాపాడాలి. ఎవరిని? రాజ్యంలో ఉన్న ప్రజల్ని. ఎటువంటి హాని? రకరకాల హాని అనేక విధాలుగా జరగవచ్చు. శత్రురాజు దండెత్తవచ్చు, అదేవిధంగా కరువు కాటకాలు రావచ్చు, రాజ్యంలో జనానికి ఆహారం లేకపోవచ్చు. వీటన్నిటికి కూడా బాధ్యుడు ఎవరంటే రాజే బాధ్యుడు. జనాలు కరువు కాటకాలకు గురవుతున్నారంటే దానికి బాధ్యుడు ఎవరంటే రాజు. ఇంకా శాస్త్రం ఏమని చెప్తుందంటే, రాజ్యంలో చేసే పనులు ఏవైతే ఉంటాయో, పాప పనులు, అవన్నీ కూడా ఒక వ్యక్తి చేసే పాప పనిలో ఆరో వంతు ఆ రాజ్యాన్ని ఎవరైతే వెళ్తూ ఉంటారో అతనికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఆలోచించవచ్చు, కలియుగంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైతే ఒక రాష్ట్రానికి అధిపతిగా లేదా దేశానికి అధిపతిగా ఉన్నవాళ్ళు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారో చూడండి ప్రతిరోజు. ఇది శాస్త్రం అండి, కలియుగం కాబట్టి ఈ శాస్త్రం పక్కన పెట్టి వాళ్ళకి ఆ పాపం ఏమి వెళ్ళదంటే కుదరదు. శాస్త్రం ఎప్పుడూ సత్యమైంది, కలియుగంలోనూ శాస్త్రమే, సత్యయుగంలోనూ శాస్త్రమే. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడు ఇచ్చింది ఇది, అదే ధర్మం. అది ఎప్పుడూ వర్తిస్తుంది. నేను కలియుగంలో ఉన్నాను కాబట్టి నాకు కన్సెషన్ ఉంటుంది, నాకు ఇవన్నీ పనిచేయ వర్తించమంటే కుదరదు. ఇవి ఎప్పుడు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఆ విధంగా ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారు చూడండి. క్షత్రియుడు అంటే రాజ్యాన్ని పాలించి జనాల్ని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందే విధంగా వాళ్ళని చూడాలన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చే ఏర్పాటు చేయాలి. అందువల్లనే పూర్వకాలంలో మనకు తెలుసు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళు ఉన్నప్పుడు అనేక హరికథలు, బుర్రకథలు, భగవంతుడికి సంబంధించినవి అనేక నాటకాలు, మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా ప్రదర్శన జరుగుతూ ఉండేది. ఈ రోజుల్లో ఏ ప్రదర్శన జరుగుతుందండి? టీవీల్లో కానీ సినిమాల్లో కానీ అర్ధనగ్నం ఉన్న స్త్రీలను ప్రదర్శిస్తూ ఉన్నారు. జనాల్ని ఇంకా కామంలో ముంచెత్తుతున్నారు. కానీ ఎవరు కూడా భగవంతుడి వైపు తీసుకెళ్లేవి ఏమి లేవండి. దానికోసం సెన్సార్ బోర్డ్ తయారు చేశారు, కానీ అవి కూడా లంచాలతో మునిగిపోయినాయి. అవునా కాదండి? కాబట్టి వాళ్ళు ఎంత పాపాన్ని మూటగట్టుకుంటారు చూడండి. కానీ అర్జునుడు అటువంటి వాళ్ళు కాదు. అర్జునుడు, పాండవులు వాళ్ళు చాలా చక్కగా పరిపాలించారు. చివరికి దుర్యోధనుడు కూడా చక్కగానే పరిపాలించారు, మీకు తెలుసో లేదు. కానీ ఎందుకని దుర్యోధనుడిపై యుద్ధం చేయడం అనేది, కృష్ణుడు దుర్యోధనుడు రాజుగా ఉండడం ఎందుకు ఇష్టం లేదు కృష్ణుడికి? కేవలం అతను భగవంతుడిని గుర్తించడం లేదు కాబట్టి, కృష్ణుడిని గుర్తించడం లేదు అందువల్లనే. కానీ పాండవులు భగవంతుడిని గుర్తించి వాళ్ళు భక్తులు కాబట్టి, నా యొక్క భక్తులు ఎప్పుడు కూడా రాజ్యాన్ని ఏలాలి, భూమిని పాలించాలని ఎప్పుడు కూడా భగవంతుడు అనుకుంటూ ఉంటాడు. ఎందువలన తెలుసా? ఎందువల్లంటే రాజు అయిన వాడు భగవంతుడి యొక్క ప్రతినిధి. శాస్త్రం చెప్తుంది రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి అన్నమాట. విష్ణుమూర్తి యొక్క ప్రతినిధి రాజు కాబట్టి ఆయన ఇచ్చిన దాని ప్రకారం ఏదైతే ధర్మం ఉందో దాన్ని సక్రమంగా నడుస్తుందా లేదా, అంటే బ్రాహ్మణుడు పని చేస్తున్నాడా లేదా రాజ్యంలో. బ్రాహ్మణుడు ఏం చేయాలి? పఠన్ పాఠన్ యజన్ యాజన్ బ్రహ్మకర్మ స్వభావజం, అంటే వాడు చదవడం, అదేవిధంగా అందరికి చెప్పడం, యజ్ఞం చేయడం, చేయించడం, దాన ప్రతిగ్రహణ, దానం ఇవ్వడం, తీసుకోవడం, ఇవి బ్రాహ్మణుడు చేయవలసిన పనులు. అవి చేస్తున్నారా లేదా అనేది రాజు చూడాలి. అదేవిధంగా క్షత్రియులందరూ కూడా రాజ్యాన్ని పాలిస్తూ చక్కగా వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ యజ్ఞ యాగాదులు క్రతువులు చేయిస్తూ రాజ్యంలో ఆధ్యాత్మికంగా అందరూ ఉన్నతి పొందుతున్నారా లేదా అనేది చూస్తూ ఉన్నారా లేదా అనేది క్షత్రియులు చేయాలి. అది కూడా ఎవరైతే రాజుగా ఉంటారో అతను చూడాలన్నమాట. మిగతా క్షత్రియులందరూ కూడా ఈ విధంగా ఉన్నారా లేదా భ్రష్టు పెట్టిపోతున్నారా. అదేవిధంగా వైశ్యుడు ఏం చేయాలి? కృషి గోరక్ష వైశ్య కర్మ స్వభావజం. కృషి గోరక్ష అంటే వ్యవసాయం చేయడం, ఆవుల్ని కాపాడడం వైశ్యులు చేసే పని. వ్యవసాయం అంటే దాంట్లో వచ్చే పంటల్ని అమ్మడం, క్రయ విక్రయం ఇవన్నీ కూడా వైశ్యులు చేసే పని అన్నమాట. అవన్నీ చేస్తున్నారా లేదా అని రాజు చూడాలి. పరిచర్యాత్మకం శూద్రకర్మ స్వభావజం. పరిచర్య అంటే ఎప్పుడు సేవ చేయడం, శూద్రుడికి సేవ చేయడం, సేవ చేయడం వల్ల వచ్చే ధనంతో బాగా ఇంద్రియ భోగం చేయడం, ఇదే శూద్రుడికి తెలుస్తుంది. అందువలన ఎప్పుడు ఇంద్రియ భోగం విచ్చలవిడిగా చేస్తాడు కనుక వాడి దగ్గర ఎక్కువ ధనం ఉండదు. ఎప్పుడు ఎప్పుడైతే ధనం వస్తుంది వెంటనే ఇంద్రియ భోగం చేస్తాడు. కానీ కలియుగంలో కలవ శూద్ర సంభవ, కలియుగంలో అందరూ శూద్రులేనండి. బ్రాహ్మణుడికి పుట్టినా కూడా శూద్రుడే. ఎందువలన? బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు ఎవరిలో పెంపొందడం లేదు. రాను రాను ఈ బ్రాహ్మణుల్లో ఉన్న లక్షణాలు క్షీణించిపోతూ ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే ఈ రోజుల్లో చూసినట్లయితే బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు కూడా అమెరికా వెళ్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాడు, లేదా ఒక లాయర్ అవుతున్నాడు, లేదా బ్రాహ్మణులు కూడా చెప్పులు షాపులు ఓపెన్ చేస్తున్నారు. నిజమేనండి? బ్రాహ్మణులు కూడా ఉన్నాయి, చెప్పుల షాపులు ఉన్నాయి, మెడికల్ షాపులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వైద్యం అంటే చేయొచ్చు, బ్రాహ్మణుల్లో ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వైద్యం చేయొచ్చు పర్వాలేదు. కానీ చెప్పుల షాపులు లేదా ఇంకా రకరకాల పనులు ఏవైతే బ్రాహ్మణులు చేయవలసినవి కానివి, యజ్ఞం యాగం ఇవి చేయొచ్చు, లేదా పూజ ఇవి చేయొచ్చు. కానీ చెప్పుల షాపులో లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి? శూద్రుడు చేసే పని. ఒక యజమాని అంగీకరించి అతని కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ శూద్రులండి. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తే ప్రతి సంస్థలో కూడా యజమాని ఉన్నాడు, అతని కింద కొంతమంది మేనేజర్లు, తర్వాత కింద తర్వాత అందరూ శూద్రులే. శాస్త్రం ప్రకారం చూసినట్లయితే మనం అందరం కూడా శూద్రులాగానే పనిచేస్తూ ఉన్నాం. ఎవరు కూడా వైశ్యుడు కానీ లేదా క్షత్రియుడో బ్రాహ్మణుడో ఎవరు అలా ఎవరు ప్రవర్తించడం లేదు. శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, ఇప్పుడు కలియుగంలో దాదాపు ఎక్కువ మంది శూద్రులు, చాలా కొద్ది మంది వైశ్యులు ఉన్నారు అంతే. ఎవరు వైశ్యులు? ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు వైశ్యులు. ఇంకా క్షత్రియులు బ్రాహ్మణులు దాదాపుగా లేనట్టే. అందుకే సంఘం ఈ విధంగా అస్తవ్యస్తంగా ఉందానికి కారణం ఏంటంటే ఇది. అందుకని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తున్నాడు, నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఇక్కడ ఏమని ఒక పదం వాడారు, ఏంటి? తతస్వధర్మం కీర్తించ. నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు పాటించకపోయినట్లయితే ఏం జరుగుతుంది? నీ యొక్క కీర్తి కూడా పోతుంది, నాశనం అవుతుంది. ఇంకా నువ్వు పాపాన్ని మూట కట్టుకున్నవాడు అవుతావు, నరకానికి రాజమార్గంలో వెళ్తున్నవాడు అవుతావు. ఎందువలన? క్షత్రియుడు తన ధర్మాన్ని పాటించినట్లయితే అతను నరకానికి వెళ్తాడు, అదేవిధంగా బ్రాహ్మణుడు కూడా తన ధర్మాన్ని పాటించినట్లయితే అతను కూడా నరకానికి వెళ్తాడు అన్నమాట. ఎవరు ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణం యొక్క ధర్మాన్ని పాటించరు. అందుకని పూర్వకాలంలో బ్రాహ్మణుడు తన యొక్క పుత్రుని కూడా బ్రాహ్మణులుగా తయారు చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. ఈ రోజుల్లో అదంతా వదిలేశారు. అందువల్ల వాళ్ళందరూ, అందుకే కలియుగంలో నరకం చాలా బిజీగా ఉందన్నమాట. ఎందుకంటే అందరూ నరకానికి వెళ్తున్నారు, మనుషులందరూ, వెళ్ళని వాళ్లే లేరు. కాబట్టి ఇక్కడ స్వధర్మం అని ఉంది. స్వధర్మం దీనికి ముందల శ్లోకాల్లో చెప్తున్నారు, స్వధర్మం అనేది రెండు రకాలు అని. ఏమిటి? ఒకటి శరీరానికి సంబంధించింది. కొంతమంది స్త్రీలు ఉంటే భార్యగా తల్లిగా వాళ్ళ యొక్క ధర్మాలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా పురుషులకు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి, భర్తగా లేదా ఒక పుత్రుడిగా లేదా రకరకాల అతని చేసే వృత్తి పరంగా శరీరానికి సంబంధించిన కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏమిటి ఇంకా శరీరానికి సంబంధించినవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి కూడా శరీరానికి సంబంధించిన ధర్మాలే. ఇవన్నీ కూడా పాటించాలి. ఇంకా ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఉండే ధర్మాలు ఉన్నాయి. ఏమిటవి? ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా చివరి వరకు కూడా ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి పొందాలి. ముఖ్యంగా మూడు వర్ణాల వాళ్ళకి, ఎవరికి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఆధ్యాత్మిక పరంగా వాళ్ళ యొక్క ధర్మం ఏమిటంటే బ్రహ్మచారి, తర్వాత గృహస్థ, తర్వాత వానప్రస్థ, తర్వాత సన్యాసం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్నవి. ఇవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వాళ్ళ యొక్క అంటే భౌతికంగా మనం బయట చూసేవన్నమాట. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం బ్రహ్మచర్యం, అదేవిధంగా గృహస్థ, వానప్రస్థ, సన్యాసం, ఇవి ఉన్నాయి. ఎవరైతే ఈ వర్ణాశ్రమ విధానాలు, వర్ణ ఆశ్రమ, వర్ణాలంటే ఈ నాలుగు, ఆశ్రమం అంటే బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసం, ఈ వర్ణాశ్రమ విధానం ఎందుకుందంటే ఇది మనకి సోపానం. దేనికి సోపానం? ఆధ్యాత్మిక అవగాహనకి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జీవనానికి సోపానం అనమాట ఈ వర్ణాశ్రమ విధానం. అందువల్లనే వర్ణాశ్రమ విధానం అని ఉంది. అంటే ప్రతి ఒక్క వ్యక్తుడిని, చివరికి శూద్రుడిని కూడాను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నదే ఈ వర్ణాశ్రమ విధానం. కానీ ఇప్పుడు కలియుగంలో దాన్ని పూర్తిగా మనం తిరస్కరిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఎందువలన? కొంతమంది ఈ వర్ణాశ్రమ పేరు చెప్పుకొని ఇతరుల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణులు వీళ్ళందరూ వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు చలామణి అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ధర్మాన్ని, స్వధర్మాన్ని నిర్వర్తించకుండా ఇతరుల్ని దూరంగా ఉంచడం, ఈ విధంగా చేయడం వలన కలి యుగంలో ఈ వర్ణాశ్రమ విధానానికి అనేది ఆటంకం కలిగిందనమాట, పాటించకుండా పోవడానికి కారణం అని. అది కలియుగం యొక్క లక్షణం కూడాను. అది కేవలం బ్రాహ్మణుల యొక్క తప్పు అని అనలేము. ఎందువల్లంటే కలియుగంలో ఎవరు వస్తారు, ఎటువంటి జీవులు వస్తారు? పూర్తిగా పాపంలో ఎవరైతే కూరుకుపోయి ఉంటారో వాళ్ళు కలియుగంలో పుడతారన్నమాట. పూర్తి పాపాత్ములు అనమాట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఇక్కడ మనం చూడొచ్చు, శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధం ఉనర్చి అతడు కీర్తిని పడసెను. అర్జునుడు శివునితో సహా పలువురు దేవతలతో యుద్ధం చేశారు. అసలు మనకి మనం ఎంత పాపాత్మలో ఎంత ఎటువంటి తమో గుణంలో ఉన్న జీవులు అంటే కలియుగంలో ఉన్న వాళ్ళు, అసలు భగవంతుడు ఎవరు, అందరూ భగవంతుడైనా అసలు భగవంతుడు ఉన్నాడా అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంటాం. మనం అంత పాపంలో కూరుకుపోయాం. ఇక్కడ దేవతలు ఎవరు, భగవంతుడు ఎవరు, అసలు త్రిగుణాలు ఏమిటి, అసలు శాస్త్రం ఏమిటి, మన యొక్క ధర్మం ఏమిటి, మనం ఆత్మ అనే జ్ఞానమే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకవేళ ఉన్నా ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించరు. ఎందువలన, వాళ్ళకి పూర్తిగా తమో గుణంలో ఉంటారు. తమో గుణం రజోగుణంలో ఎక్కువగా ఉండడం వలన ఇంద్రియ నిగ్రహణం అనేది ఉండదు. శూద్రుడికి ఇంద్రియ నిగ్రహణం చాలా తక్కువ. శూద్రుడికి చాలా తక్కువ ఇంద్రియ నిగ్రహణం, చాలా దాదాపు శూన్యం అనుకోవచ్చు. అంత ఇంద్రియ నిగ్రహించలేడు అనమాట. అందువల్లనే ఎప్పుడు కూడా శూద్రుడిని మిగతా మూడు వర్ణాల వాళ్ళ కింద సేవ చేస్తూ ఉంటే అతని యొక్క సమయం అంతా సేవలో నిమగ్నమై అప్పుడు కొంత నియంత్రించబడతాడు అనమాట శూద్రుడు. అంతేగాని శూద్రుడిని ఏదో తక్కువగా చూసి హీనంగా చూడడం వర్ణాశ్రమ విధానం యొక్క లక్ష్యం కాదు. ఎందువల్ల అతని కూడా మెల్లమెల్లగా అతన్ని కూడా ఉన్నతి, అతని యొక్క ఉన్నతి కూడా కావాలి కాబట్టి వర్ణాశ్రమ విధానంలో అతన్ని ఇతర వర్ణాలకు పరిచయం చేయమని చెప్తుంది. బ్రాహ్మణుడు సాధారణంగా సత్వగుణంలో ఎక్కువగా ఉంటాడు, క్షత్రియుడు రజోగుణం కొంత సత్వగుణం, వైశ్యుడు రజోగుణంలో, అదేవిధంగా శూద్రుడు తమో గుణంలో ఉంటాడు. ఇది శాస్త్రం చెప్తుంది. మనం ఇక్కడ చూసినట్లయితే అర్జునుడు శివుడి నుండి మరియు ఇంద్రుడి నుండి, శివుడి నుండి ఏ అస్త్రాన్ని పొందాడు, పాశుపతాస్త్రాన్ని. శివుడితో యుద్ధం చేశాడు. నిజానికి మీరు ఎవరైనా మహాభారతం తెలిసినట్లయితే శివుడిని కూడా ప్రార్థిస్తాడు అర్జునుడు. అది కృష్ణుడికి కూడా తెలుసు. అదేంటండి, మరి కృష్ణుడే భగవంతుడు, మనం చెప్తున్నాం కృష్ణుడు భగవంతుడు, మరి శివుడిని ప్రార్థించవలసిన అవసరం ఏమిటి అసలు అర్జునుడు? కృష్ణుడు చెప్తాడు శివుడిని ప్రార్థించి కొన్ని అస్త్రాలు పొందమని. కావాలంటే కృష్ణుడు ఇవ్వచ్చు కదా, అన్ని అస్త్రాలు ఇవ్వగలడు. కృష్ణుడి చేతిలో అన్నీ ఉన్నాయి, కృష్ణుడి చేతిలో లేనిదే లేదు. మొత్తం సృష్టి చేసిందే కృష్ణుడు, మరి ఎందుకు అర్జునుడిని శివుడిని ప్రార్థించి ఈ యొక్క అస్త్రాలు పొందమని చెప్పాడు? ఎందుకంటే వైష్ణవులు, వైష్ణవానాం యథాశంభో అంటే వైష్ణవుల్లో గొప్పవాడు ఎవరంటే శంభు, అంటే శివుడు గొప్ప వైష్ణవుడు. భగవంతుడి యొక్క భక్తుల్లో మొట్టమొదటి భక్తుడు శివుడు, తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా. అందువలన తన యొక్క భక్తుడిని కీర్తించడం కోసం, శివుణ్ణి కీర్తించడం కోసం అర్జునుడిని ఆయన్ని ప్రార్థించి ఆయన్ని ప్రసన్నం చేసి ఆయన నుంచి అస్త్రాలు పొందామని చెప్తాడు. అప్పుడు శివుడు ప్రసన్నమై ఈ విధంగా వేటగాడి రూపంలో వచ్చి ఇతను పరీక్షిద్దాం, ఇతని యొక్క పోరాట పటిమ ఎలా ఉంటుంది అనేది యుద్ధం చేసి ఒక వేటగాడికి వచ్చి తిరిగి తన యొక్క నిజరూపం దర్శనమిస్తే అప్పుడు అర్జునుడు ప్రణామం చేయడం, తరువాత శివుడు ఈ పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అర్జునుడు స్వర్గలోకానికి కూడా వెళ్తాడు, ఇంద్రుడి దగ్గరికి. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు ఎవరు, నిజానికి తండ్రి కుంతీదేవి ఇంద్రుడి ద్వారా అర్జునుడిని పొందిద్ది అనమాట సంతానంగా, పుత్రుడిగా. అందువలన అక్కడికి కూడా వెళ్తాడు. అక్కడ ఇంద్రుడు అక్కడ సంగీత శాస్త్రాన్ని, అక్కడ స్వర్గలోకంలో ఉండే యుద్ధ విద్యని కూడా నేర్పిస్తాడు అర్జునుడికి. అక్కడ ఉండే యుద్ధం ఇంకా గొప్పగా ఉంటుంది అనమాట. స్వర్గంలో వాళ్ళ యొక్క అస్త్రాలు ఇవన్నీ కూడా చాలా వేరుగా ఉంటాయి. వజ్రాయుధం కూడా ఇస్తాడు ఇంద్రుడు అర్జునుడికి. ఇంకా అనేక మంది నుంచి కూడా వరుణాస్త్రం కూడా వస్తుంది అర్జునుడికి. ఇంకా ఇదంతా కాకుండా ద్రోణాచార్యుడు అర్జునుడి యొక్క గురువు. ద్రోణాచార్యుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ద్రోణాచార్యుడు సైతము అతనికి అనేక వరములను మరియు గురువుని సైతం వధింపగల విశేష శక్తివంతమైన ఆయుధమును ఇస్తాడు. గురువు ఎవరు అర్జునుడికి? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడిని కూడా చంపడానికి ఎప్పుడు ఎప్పుడైనా నేను విరోధినైతే, ద్రోణాచార్యుడు చెప్తాడు అనమాట, నేను నీకు విరోధినైతే నువ్వు చంపడానికి, నువ్వు నన్ను చంపడానికి కూడా నేను నీకు ఒక అస్త్రాన్ని ఇస్తానని చెప్పి అస్త్రం ఇస్తాడు. అంటే ద్రోణాచార్యుడికి ముందలే తెలుసు కలియుగ ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది, అప్పుడు నేను అర్జునుడికి వ్యతిరేకంగా ఉంటాను, అప్పుడు నేను అర్జునుడి చేతిలో కూడా చనిపోతానని. కానీ ద్రోణాచార్యుడికి ఆనందం, ఎందువల్ల ఆనందం? శిష్యుడి చేతిలో అని కాదు, అర్జునుడు కృష్ణుడి యొక్క భక్తుడు. ఒక భక్తుడి చేతిలో చనిపోవడం అంటే అది భగవంతుడి చేతిలో చనిపోవడం దాంతో సమానం, ఏం తేడా లేదు. కాబట్టి నేను కృష్ణుడి చేతిలోనే మరణిస్తున్నట్లు. అంతకంటే కావాల్సింది ఏముంది ద్రోణాచార్యుడికి? ఎవరికైనా కూడా. అదేవిధంగా భీష్ముడు కూడా, భీష్ముడు ఎవరి చేతిలో మరణించాడు? అర్జునుడి చేతిలో. అర్జునుడికి యుద్ధం చేయడానికి అంతా కూడా సహాయం ఎవరి ద్వారా లభించింది? కృష్ణుడి ద్వారా లభించింది. కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా మరణించారు, శరీరం వదిలేశారు. ఆ అస్త్రం పేరు ఏంటంటే బ్రహ్మ శీర్ష అస్త్రం ఇస్తాడు ద్రోణాచార్యుడు. బ్రహ్మ శీర్ష అస్త్రాన్ని అర్జునుడికి ఇస్తాడన్న, దీని ద్వారా నన్ను నువ్వు వధించవచ్చు యుద్ధంలో. ఇందువలన అంత యొక్క పోరాట పటిమ, అతనిలో ఉన్న ఏకాగ్రత, ఈ యుద్ధ విద్య నేర్చుకోవడంలో ఇవన్నీ అన్నాడు. ఎప్పుడైతే గురువు సంతృష్టి పొందుతాడో అప్పుడు అంత జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తాడనమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు కూడా, కొంతమందికి అనేక మంది శిష్యులు ఉంటారు కానీ చాలా ప్రియమైన వాళ్ళు, అంత జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి పొందేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఎందువలన వాళ్ళ శ్రద్ధని చూయించినట్లయితే గురువు అన్ని ఇస్తుంటాడు ఒకదాని తర్వాత ఒకటి. మనం ఎప్పుడైతే ఆ శ్రద్ధని మనం చూయించడం లేదో అప్పుడు మనం నిజమైన జ్ఞానాన్ని, పూర్తి జ్ఞానాన్ని మనం పొందలేము. కాబట్టి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం వస్తున్నాం, భగవద్గీత నేర్చుకోవడంలో శ్రద్ధ చూపించాలి, దాన్ని అర్థం చేసుకోవడం. అదేవిధంగా దాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే ఏదైతే మనం ఇక్కడ నేర్చుకుంటున్నామో దాన్ని మనం ఎప్పుడైతే ఆచరణలో పెడుతున్నామో భక్తులు ఆనందించి ఇంకా ఎక్కువ మనకి దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తారు, ఇంకా అందులో ఎక్కువ శిక్షణని మనకిస్తారు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు, లేదంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇంకా నువ్వు గొప్ప రాజు అని అందరూ అనుకుంటున్నారు, నిజానికి ఒక క్షత్రియుడికి అపకీర్తి అనేది మరణంతో సమానం. ముఖ్యంగా యుద్ధంలో పారిపోయాడంటే అతను మరణించినట్లే అనమాట ఇతరుల దృష్టిలో. క్షత్రియుడు యుద్ధం నుండి పారిపోవడం అంటే అతను మరణించిన దాంతో సమానం, అంటే ఓడిపోయి పారిపోవడం దాంతో సమానం అనమాట. అందువల్ల క్షత్రియులు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తారో వాళ్ళు ఏంటంటే ఒకటే. ఈరోజు కూడా మనకి జైపూర్లో చూసినట్లయితే వాళ్ళు చాలా పోరాట పటిమతో ఉంటారు, రాజపుత్లు అంటారు వాళ్ళు, జైపూర్ రాజస్థాన్ ఈ ప్రదేశాల్లో ఉంటారు వాళ్ళు. ఎవరైనా శత్రురాజులు వస్తుంటే వాళ్ళు వెళ్తారు, వెళ్ళి యుద్ధం చేస్తారు. ఏమంటారు, మనం అంటాను కదా విజయమో వీర మరణమో అంటారు. అందుకే కృష్ణుడు దీనికంటే ముందర శ్లోకంలో చెప్తున్నాడు ఏంటి, స్వర్గం యొక్క ద్వారాలు క్షత్రియులకి కోరకుండానే తెరుచుకొని ఉంటాయి. ఎందువలన వాళ్ళు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో గెలిచారనుకోండి ఏం జరుగుతుంది, రాజ్యం ప్రాప్తిస్తుంది, రాజ్యం ఏలిచ్చి ఏలి భౌతికంగా ఆనందాన్ని అనుభవించవచ్చు సుఖాన్ని. ఒకవేళ మరణించాడు అనుకోండి స్వర్గానికి వెళ్ళిపోతాడు వెంటనే. ఎందువలన ప్రజల యొక్క మేలు కోరి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి అతనికి స్వర్గ ద్వారాలు అనేవి ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. కానీ అలా కాకుండా తన ఇంద్రియ భోగం గురించి యుద్ధం చేయడం, ఇంద్రియ భోగం కోసం ప్రజల దగ్గర నుంచి పనులు వేయడం జరిగిందనుకోండి, నరకానికి వెళ్ళిపోవడం అనేది ఖాయం. ఈ విధంగా యుద్ధంలో పారిపోయినా కూడా నరకానికి వెళ్ళిపోవడం అనేది ఖాయం. అందువలన కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు నీ యొక్క ధర్మాన్ని పాటించాలి. క్షత్రియుడిగా యుద్ధం చేయడం అనేది నీకు ధర్మం. అలా యుద్ధం చేయకపోయినట్లయితే నీకు నష్టం జరుగుతుంది, కానీ యుద్ధం చేయడం వల్ల అంతా కూడా లాభమే, ఎటువంటి నష్టం లేదు అని చెప్తున్నాడు. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, వీళ్ళంతా నా యొక్క స్వజనులు అనుకుంటున్నాడు. అప్పుడు ఏ జ్ఞానం అతను తీసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవాలి. అప్పుడు ఎటువంటి దుఃఖం ఉండదు. స్వధర్మంలో కూడా రెండు రకాలు, ఒకటి శరీరానికి సంబంధించింది, రెండవది ఆత్మకు సంబంధించింది. ఈ శరీరానికి సంబంధించిన స్వధర్మాన్ని ఎప్పటివరకు పాటించాలంటే మనకి ముక్తి వచ్చే వరకు, మన ముక్తి మార్గానికి వచ్చే వరకు ఈ స్వధర్మం అంటే శరీరానికి సంబంధించినవి ఏంటి, రకరకాల ధర్మాలు, భార్య భర్త లేదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవన్నీ. తర్వాత ఎప్పుడైతే ముక్తి మార్గానికి ముక్తిని మనం పొందుతామో అప్పుడు స్వధర్మం ఏంటి, ఆత్మకు సంబంధించింది అన్నమాట. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్క జీవి యొక్క అసలైన స్వధర్మం, పరమ ఉత్కృష్టమైన స్వధర్మం ఏమిటి, పరమ ఉత్కృష్టమైన స్వధర్మం ఏమిటి, భగవంతుణ్ణి భగవంతుణ్ణి ఆరాధించడం. జీవేర స్వరూపహయ, జీవి యొక్క స్వధర్మం ఏమిటి, కృష్ణేర నిత్య దాస, ఇది అసలైన స్వధర్మం. అందువల్ల మనం ఏమని చెప్తున్నాం మొదటి నుంచి కూడా, కలో శూద్ర సంభవం అంటున్నాం. కానీ కలియుగంలో ఉన్న, ఈ కలియుగంలో ఉన్న చాలా మంచి లక్షణం ఏమిటంటే హరినామం ఉంది. ఎటువంటి వాళ్ళైనా, ఎంత శూద్రులైనా, నీచులైనా, ఇంకా పంచమ వర్ణం వాళ్ళైనా కూడా ఉద్ధరించబడడానికి మార్గం ఏంటంటే ఈ హరినామ సంకీర్తన. వాళ్ళని ఎలా ఉద్ధరిస్తుందంటే హరినామం వాళ్ళని బ్రాహ్మణుల కంటే కూడా ఉత్తమమైన వైష్ణవులుగా, వైష్ణవులు ఎప్పుడు కూడా బ్రాహ్మణుల కంటే కూడా ఉత్తమమైన వాళ్ళు. బ్రాహ్మణులు కేవలం ఆత్మజ్ఞానమే తెలుస్తుంది, నేను ఆత్మని అని తెలుసుకోగలడు, కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే అతను శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి బ్రాహ్మణుడు కూడా. కానీ అటువంటి మంచి అవకాశాన్ని, ఉత్తమమైన అవకాశాన్ని, ఉత్తమమైన స్థానాన్ని, జీవుడి యొక్క అసలైన స్థానాన్ని మనం ఈరోజు అందుకుంటున్నాం ఎవరి ద్వారా? చైతన్య మహాప్రభు ద్వారా. ఏమిటి దానికి మార్గం అంటే హరినామం చేయడం. అంటే మరి మన యొక్క ధర్మం ఏమిటండి? మరి మన ధర్మం ఏమిటి? మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీటి గురించి మనం ఏమిటి? వాటిని మనం ఏం చేయాలి? మనం తిరిగి మళ్ళీ బ్రాహ్మణులు అవుదామా, లేదా క్షత్రియులు క్షత్రియులుగా వెళ్ళిపోదామా, దాన్ని తిరిగి పూర్తిగా మనం స్థాపిద్దామా కలియుగంలో, ఏం చేద్దామంటారు? అది మనం, దాని గురించి మనం ఏమీ చేయలేము. కొంతవరకు ప్రయత్నం చేయొచ్చేమో, కానీ పూర్తిగా కలియుగంలో పూర్తి వర్ణాశ్రమ విధానం అనేది ఎప్పటికీ రాదనమాట. ఎందువలన? శాస్త్రం చెప్తుంది కలో శూద్ర సంభవ, కలియుగంలో శూద్రులే ఉంటారని. కాబట్టి మనం ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకుందాం కాబట్టి కనీసం మనం చేయవలసిన ధర్మం ఏంటంటే మనం ఈ హరినామ సంకీర్తనలో పాల్గొని మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా దీన్ని నలుగురికి ప్రచారం చేసి నలుగురు ఉద్ధరింపబడే విధంగా మనం ప్రయత్నం చేయడమే మనం చేయవలసింది. వైష్ణవులు అయితే వర్ణాశ్రమ విధానానికి కూడా దాటిపోతున్నారు అనమాట. వైష్ణవులు అంటే వీళ్ళు అతీతమైన వాళ్ళు. వైష్ణవులు వాళ్ళు వైకుంఠానికి సంబంధించిన వాళ్ళు. వైష్ణవులు ఎవరైతే ఈ హరినామం నిష్ఠతో చేస్తారో, అంటే నియమ నిబంధనలతోటి, అంటే మనకి నాలుగు నియమ నిబంధనలు ఉన్నాయి. ఏమిటవి? మద్యం సేవించరాదు, జూదమాడరాదు, వ్యభిచరించరాదు, మాంసభక్షణ చేయరాదు. ఇవి చేస్తూ ఇంకా దీంతోపాటు ఉగ్రకర్మలు, ఉగ్రకర్మలు చేయకుండా ఉండాలి. ఉగ్రకర్మలు చేయడం అంటే మద్యం షాపులు మనం నిర్వహించడం, మనం తాకపోయినా, లేదా కబేళాలు నిర్వహించడం, వ్యభిచార గృహాలు నడపడము, ఇలా కూడా మనం ఏమి ఇటువంటి ఉగ్రకర్మల్లో కూడా మనం పాల్గొనరాదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం వీటిలో మనం పాల్గొనకుండా ఉన్నట్లయితే, మనం ఎప్పుడైతే నామం చేస్తామో మనం చాలా త్వరగా ఈ యొక్క కలియుగం యొక్క కల్మషం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడి మనం భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి చేరుకోగలం. కృష్ణుని యొక్క ప్రేమని మనం పొందగలం. అదే జీవుడి యొక్క నిజమైన పరమ ఉత్కృష్టమైన స్వధర్మం. మనం ఇంకా ఈ వర్ణాశ్రమ విధానంలో అనేకమైనవి ధర్మాలను ఆచరిస్తూ చివరికి భగవంతుని చేరుకోవడం అనేది అంత సమయం లేదు కలియుగంలో. చాలా కొద్ది కాలమే మనం జీవిస్తాం. అందువల్లనే మనకి నేరుగా ఏంటి, హెవీ డోస్ అనమాట. పూర్వం ఏంటంటే రకరకాల ఆసనాలు, యోగా, ధ్యాన ఇవన్నీ చేసి, తర్వాత యజ్ఞాలు చేసి చివరికి భగవంతుని అర్థం చేసుకోగలిగేవాడు. అంత సమయం లేదు. అందువల్లనే మనం ఏమని చెప్తున్నాం, భగవద్గీతని అర్థం చేసుకోండి. అంతేకాని చాలామంది అంటారు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని అనుకుంటుంటారు. కానీ అదంతా చదివేసరికి వాడికి ఏమీ అర్థం కాదు. అంత సమయమే లేదు అసలు ఈ రోజుల్లో మనం ఇవన్నీ చదవడానికి, తెలుసుకోవడానికి. అసలు భగవద్గీత చదవమంటే భగవద్గీత చదివేవాళ్ళే చాలా తక్కువ అయిపోయారు. మహా అంటే వాడు శ్లోకాలు చదివి వదిలేస్తారు, కానీ దాన్ని అర్థం చదివి దాన్ని ఆచరించడం ఎవరికీ తెలియదు. దాదాపుగా శూన్యం. చాలామంది తెలుసు అంటారు కానీ తెలియదు. ఏమిటి భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి? కృష్ణుడికి శరణాగతి పొందడం, అది కూడా తెలియదు. భగవద్గీత చదివి చాలామంది భగవద్గీత గీతా సారం పేరుతోటి జరిగిందంతా మంచికే, జరగబోయేది మంచిదే, అంతా మంచిదే, ఏది జరిగిందో అది మంచిదే, కాబట్టి మనం అందరూ కూడా ప్రశాంతంగా శాంతిగా ఉందాం, అంతా మంచి చేద్దాం అంటారు. అసలు ఆ మంచి ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తర్వాత అదంతా చదివి ఏం చేస్తాం, మనకు దోచిన పని మనం చేస్తూ ఉంటాం, ఏమి మార్పు ఉండదు. అలాంటప్పుడు మనం భగవద్గీత చదవడం ఎందుకు? ఇక అసలు భగవద్గీత వినడానికి రావడం ఎందుకు? అంతా జరిగింది మంచిగా, జరగబోయేది మంచిగా, అసలు ఇవన్నీ ఎందుకు? మనకి భగవద్గీత వినడం ఎందుకు? దాని అవసరమే లేదు. కాబట్టి మనకి ఇక్కడ మంచి జరగడం లేదు కాబట్టి మనకి ఏ విధంగా మంచి జరుగుతుందని తెలుసుకోవడం కోసమే భగవద్గీతను ఆశ్రయించాం. ఆ మంచి ఏమిటి? మంచి ఏమిటంటే కృష్ణుణ్ణి శరణాగతి పొందడమే మంచిది. మరి చెడేమిటి? కృష్ణుని శరణాగతి పొందకుండా ఉండడమే చెడు. అది మనం ఏ దాన ధర్మాలు చేయొచ్చు, యజ్ఞయాగాదులు ఏదైనా కానీ, అదంతా కూడా మనకి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చేది కాదు. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి పొందుతామో అప్పుడు ఏం జరుగుతుంది? మనం వైకుంఠం వెళ్తాం. అది జీవుడి యొక్క పరమ ఉత్కృష్టమైన స్వధర్మం. మనం మిగతా ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, దాన ధర్మాలు చేసినా, ఇవన్నీ కూడా భౌతికమైన సుఖాన్ని ఇస్తాయి, కానీ ఆత్మ జ్ఞానం ఏమీ రాదు. ఆత్మకి సంబంధించిన సుఖం అనేది అందులో లేదు, కేవలం ఇంద్రియ భోగం. ఆ మార్గంలో ఏమవుతుంది, కొన్నిసార్లు పాపం కూడా చేస్తాం, అప్పుడు మళ్ళీ నరకాన్ని కూడా అనుభవించాలి. కాబట్టి మన యొక్క పరమ ఉత్కృష్టమైన స్వధర్మం ఏమిటి? హరినామ సంకీర్తన, భగవ కృష్ణుని శరణాగతి పొందడం. దానికి మార్గం హరినామ సంకీర్తన. ఇది పరమ ఉత్కృష్టమైన స్వధర్మం. దీన్ని మరి మనం ఎలా మొదలు పెట్టగలం? ప్రతిరోజు ఒక మాల జపం చేయడం ద్వారా. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు ఒక మాల జపం చేయడం ద్వారా మొదలు పెట్టవచ్చు. అదే సమయంలో మనం ఈ జ్ఞానాన్ని కూడా పొందాలి, భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం భావుకుల్లాగా సెంటిమెంటల్గా ఊరికే నామం చేస్తూ ఉంటే సరిపోదు. ఆ జ్ఞానం, కృష్ణుడు ఎలాంటి వాడు, కృష్ణుడి యొక్క లక్షణాలు ఏంటి, కృష్ణుడి యొక్క భక్తులు ఎలా ఉంటారు, మనం ఏ విధంగా నామం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం శాస్త్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా శాస్త్రాన్ని అర్థం చేసుకోగలం? మొట్టమొదట భగవద్గీత, భగవద్గీత చదవడం ద్వారా. దాని యొక్క భాష్యం ముఖ్యంగా, తాత్పర్యం భాష్యం. అందువల్ల భగవద్గీత యథాతథం మనకి ఏమిస్తుంది? శ్లోకం, అర్థం, తాత్పర్యం, భాష్యం అన్నీ ఇస్తుంది. కేవలం శ్లోకాలు చదివేసి వదిలేస్తే పెద్ద ఉపయోగం లేదు. దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెడితే అప్పుడు మన జీవితం అనేది నిజమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఏమిటో మార్గం? కృష్ణ చైతన్యం. దాని తర్వాత భగవద్గీత తర్వాత ఏం చదవాలి? భాగవతం, శ్రీమద్ భాగవతం. ఎందువలన? భాగవతం నేరుగా కృష్ణుడు, కృష్ణుడు యొక్క లీలలు, కృష్ణు యొక్క భక్తుల గురించి తెలియజేస్తుంది. మొత్తం సృష్టి గురించి అంతా భాగవతంలో లేనిది లేదు, వేదాల యొక్క సారాంశం అనమాట. నిగమ కల్ప తరోర్ గళితం ఫలం, ఇది వేదాల యొక్క, వేదాలు ఒక చెట్టు అయితే దానికి వచ్చే ఫలం ఏదైతే ఉందో అదే శ్రీమద్ భాగవతం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మరి జీవుడి యొక్క, మన యొక్క స్వధర్మం, పరమ ఉత్కృష్టమైన స్వధర్మం ఏమిటి? కృష్ణుడికి శరణాగతులు అవ్వడం. మార్గం ఏమిటి? హరినామ సంకీర్తన. ఇంతే, చాలా సరళం అనమాట, చాలా సరళం. ఎవరైతే సరళంగా ఉంటారో వాళ్ళకి ఇది అర్థం అవుతుంది, వాళ్ళు వెంటనే ఆచరించడం మొదలు పెడతారు. ఎవరైతే సరళంగా ఉండరు వాళ్ళు ఏం చేస్తారు, చాలా భయపడతారు. ఏమో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, నేను ఇప్పటివరకు ఏదో చేస్తున్నాను, ఇప్పుడు కృష్ణుడి నామం చేస్తే ఏమవుతుందో ఏంటో అని. ఏమీ కాదని అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఏంటి మా సుచహ అని చెప్తున్నాడు చివరి అధ్యాయంలో. సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడనే శరణాగతి పొందండి, అన్నీ నేను చూసుకుంటాను అంటున్నాడు కృష్ణుడు. నీకు కావాల్సిన ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎటువంటి అవసరాలు ఉన్నా అన్నీ చూసుకుంటాడు. కానీ మనకు కావాల్సింది ఏమిటి? కృష్ణుడిపై విశ్వాసం. మామేకం శరణం రజ అహం త్వాం, నేను త్వాం సర్వపాపేభ్యో, నీకు ఎటువంటి పాపాలు ఉన్నా అన్నీ కూడా తీసేస్తాను. ఇంకా ఏమంటున్నాడు? మోక్ష ఇష్యామి, మోక్షాన్ని కూడా ఇస్తానంటున్నాడు. మా సుచహ, భయపడద్దు, నీకు ఎటువంటి ధర్మాలు ఏమన్నా విడిచేసావన్నా, లేదా ఇంకేదో చేయాలి చేయకుండా ఉన్నావు అనుకున్నా భయపడాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను అవన్నీ అంటున్నాడు. వాటి ద్వారా వచ్చే పాపం ఏదైతే ఉందో అవి కూడా నేనే చూసుకుంటానని చెప్తున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, కేవలం కృష్ణుడిపై విశ్వాసం ఉంచి మనం కేవలం కృష్ణుని ఉపాసిస్తూ కృష్ణుని నామాన్ని చేస్తూ ఉన్నట్లయితే మనం కృష్ణుని చేరుకోగలం. ఈ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎలాగా? సాధు సాంగత్యం ద్వారా. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళని, వాళ్ళతో కలవడం ద్వారా మనకు కూడా అటువంటి విశ్వాసం వస్తుంది. కాబట్టి సాంగత్యం అనేది చాలా ముఖ్యం, అప్పుడు మనకి కూడా అన్ని లక్షణాలు వచ్చేస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి బుధవారం తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి, ప్రతి ఆదివారం కూడా ఉదయాన్నే నగర సంకీర్తన తప్పకుండా చేయండి, అందరిని కూడా ఆహ్వానించండి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే, సందేహాలు సూచనలు ఉంటే చెప్పండి. మానవ సేవయే మాధవ సేవ అని అంటారు. దానికి అర్థం ఏమిటంటే, ఉన్నది ఉన్నట్లుగా అంటే మానవుడు సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్లే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఏ శాస్త్రంలో కూడాను లేదు, ఏ శాస్త్రంలో కూడా లేదు. ఫలానా ఉపనిషత్తులోనో లేదా ఫలానా పురాణంలోనో ఇలాగ ఉంది అని ఎక్కడా లేదు. ఇది కేవలం సృష్టించింది, తయారు చేసింది కొంతమంది వ్యక్తులు. మానవ అంటే అతను అనుకున్నాడు నేను మానవులకు చేస్తే భగవంతుడికి చేసినట్లే అని, కాబట్టి వెంటనే ఓకే మానవ సేవే మాధవ సేవ అన్నాడు. అది అలా మొదలైపోయింది అంతే. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు మాధవుడికి సేవ చేస్తేనే అందరూ ఆనందించేది. ఎప్పుడు భగవంతుడిని సేవిస్తేనే అందరు కూడా సంతృష్టి, అంతేగాని మిగతా వాళ్ళని సేవిస్తే భగవంతుడికి సంతృష్టి లేదు. ఎందువల్లంటే అక్కడ మనకు అహంకారం ఉంది, నేను చేస్తున్నాను, నేను చేయగలను, నేను వీళ్ళని కాపాడగలను, మనకు శక్తి లేదు. మనకు ఉన్న శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఇస్తే వచ్చింది ఆ సంపద కానీ, మనం చేసే పని కానీ, మనం ఏదైనా భగవంతుడు ఇస్తే చేస్తున్నాం. కానీ మనమే అనుకుంటున్నాం నేను చేస్తున్నాను. ఇంకా దీనికి ఆచార్యులు మనకి శాస్త్రంలో కూడా ఉదాహరణ ఉంది. ఎలాంటిదంటే ఒక చెట్టు ఉన్నట్లయితే, మొత్తం సృష్టి ఒక చెట్టు అనుకుంటే అందులో వేరు భగవంతుడు అన్నమాట. మనం జీవులందరూ కూడా చెట్టుకున్న కొమ్మ రెమ్మ, ఈ విధంగా కొమ్మ రెమ్మలకు నీళ్లు పోయడం వలన చెట్టు బాగా పుష్టిగా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే వేరుకి నీరు అందిస్తామో అప్పుడు చెట్టు, కాయ, పండు, కొమ్మ, రెమ్మ అన్నీ కూడా పుష్టి పొందుతాయి అన్నమాట. ఆ విధంగా మనం భగవంతుడికి ఎప్పుడైతే సేవ చేస్తామో మన వల్ల అందరూ కూడా ఆనందిస్తారు. అటువంటి వ్యక్తులు అన్ని మంచి లక్షణాలు వస్తాయి, అందరి పట్ల దయ కలిగి ఉంటాడు. ఏంటో దయ అంటే అందరినీ కూడా కృష్ణుని యొక్క భక్తులు చేయడమే దయ. అదే భక్తుడు చూపించే దయ అందరికీ కూడా. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క భక్తుడు అవుతాడో అప్పుడు అతనికి దేనికి లోటు ఉండదు, ఆహారానికి కానీ, ఆధ్యాత్మిక ఆనందానికి కానీ, ప్రతి ఒక్కటి దేనికి లోటు ఉండదు, అది కృష్ణుడు చూసుకుంటాడు. కాకపోతే మనకు ఆ విశ్వాసం లేకపోవడం వల్ల మనకు అనేకమైన లోటుపాట్లు మనకు కనపడుతున్నాయి. ఎందుకని? ఆయన మీద విశ్వాసం లేదు కాబట్టి. మనకు తెలుసు కుచేలుడు, కుచేలుడు చాలా దరిద్రాన్ని అనుభవించినప్పటికి కూడా ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడో వెంటనే అన్ని సదుపాయాలు అన్నీ కూడా కృష్ణుడు ఏర్పాటు చేస్తాడు. ఎందువలన? అతను అనన్యమైన భక్తుడు కాబట్టి. కుచేలుడు అనుకుంటాడు నాకు ఈ విధంగా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ భగవంతుడిని తలుచుకునే అవకాశం ఉంటుంది, ఇంకా ధనికుడిని అయితే ఇంకెలా ఉంటుందో అనుకునేవాడు. అదేవిధంగా కుంతి మహారాణి, కుంతీదేవి ఏమనుకుంటుంది? నాకు ఇంకా కష్టాలు ఇవ్వమని కృష్ణుని కోరుతుంది. ఎందుకని? కష్టాల్లో నేను నిన్ను ఎక్కువగా తలుచుకోగలను. సాధారణంగా చూడండి, మందిరానికి ఏదైనా గుడికి ఎవరో ఎప్పుడు వెళ్తుంటారు? కష్టాల్లో వస్తే వెళ్తారు. బాగా ధనం ఉండి అంతా ఉంటే అసలు భగవంతుని ఇవన్నీ ఏమి లెక్క చేయరన్నమాట. కానీ భక్తుడు అటువంటి వాడు కాదు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఎప్పుడు కూడా భగవంతుని శరణాగతి పొందే ఉంటాడు, కానీ వదలడు అనమాట. అది భక్తి అంటే. మిగతాదంతా కూడా వ్యాపారం. నువ్వు నాకు ఇంత ఇస్తే నేను 10% ఇస్తా. బాలాజీకి అక్కడ నిండుతుంది ఎందుకని? ఇంతే, ఇదే కారణం. పూర్తిగా రకరకాల పాపాలు చేసి అక్కడ నింపేస్తున్నాను. కొంతమంది మంచి మార్గంలో కూడా చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువగా అంతా కూడా పాపాల కుప్పే అదంతా కదండి. కాబట్టి మానవ సేవ మాధవ సేవ కాదు. అందుకని కృష్ణుడు ఏమంటున్నాడు సారాంశం ఏంటి? మామేకం శరణం లేదు, నన్ను ఒక్కడిని శరణాగతి పొందు. మన్మనాభో మద్భక్తో నా భక్తుడు అవ్వు, నన్ను గురించి స్మరించు, నాకు ప్రణామం చేయమన్నాడు, నాకు నైవేద్యం అర్పించమన్నాడు కృష్ణుడు. అంతేగాని అందరికి సేవ చేయి, ఎవరికి సేవ చేసినా ఒకటే, ఏదైనా ఒకటే, నువ్వేం చేసినా భక్తే అని ఎక్కడ చెప్పాల కృష్ణుడు భగవద్గీతలో? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం అంటే కర్మ చేస్తే వచ్చిన ఫలితాన్ని తాను ఆశించకుండా దాన్ని త్యాగం చేయమంటున్నారు. కర్మఫల త్యాగం అంటే త్యాగం అంటే కర్మఫల అర్పణ అయింది, అంటే కర్మ యొక్క ఫలితాన్ని. కర్మయోగం అంటే ఏంటంటే మనం ఏదైనా కర్మ చేసి వచ్చిన ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం, అది కర్మయోగం. కృష్ణుడికి అర్పించడం అది అంతే ఫలితాన్ని భగవంతుడికి అర్పించాము. మంచి ప్రశ్నే. ఇదేమంత చెడ్డ ప్రశ్న ఏం కాదు, అడగకూడదు ఏం కాదు, మంచిదే. భగవంతుడు కృష్ణుడుగానే ఉండొచ్చు కదా, ఇంకా అవతారాలు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు అన్ని అవతారాల్లో వచ్చాడు భగవంతుడు? ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తులు కూడాను అనేక రకాలుగా భగవంతుని చూడాలనుకుంటారు వరాహ అవతారంలో. అంతేకాకుండా భగవంతుడు కూడా అనేక విధాలుగా తన యొక్క తను కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వరాహ రూపంలో, రామావతారంలో, నృసింహ అవతారంలో ఒక పెద్ద సింహం లాగా యుద్ధం చేయడం, యుద్ధం చేయడం కూడా ఇష్టం కృష్ణుడికి. అది వైకుంఠంలో యుద్ధం చేయడం అనేది ఉండదు, వేరే వాళ్ళని చంపడం అనేది ఉండదు వైకుంఠంలో. దానికోసమే నృసింహ అవతారంలో వచ్చి ఎవరో ఇస్తాను ఈ హిరణ్యకశిపుడు ఎవరు, నిజానికి ఎవరు హిరణ్యకశిపుడు, జయ విజయులు వాళ్లే తన యొక్క కృష్ణుడి యొక్క శత్రువులాగా వస్తారనమాట, ఎందుకు యుద్ధం చేయడం కోసం. అప్పుడు నృసింహ అవతారం తీసుకొని వచ్చి చీల్ చేస్తాడు అనమాట, యుద్ధం చేస్తాడు. అలాగా తన యొక్క లీలల్ని, తన యొక్క ఆనందాన్ని ఇంకా పెంచుకోవడం కోసం అనేక అవతారాల్లో భగవంతుడు వస్తూ ఉంటాడు. కావాలంటే ఎప్పుడు కృష్ణుడిగా రావచ్చు, కానీ ఆనందమయోభ్యాస భగవంతుడు కూడా ఎప్పుడూ ఆనందాన్ని పెంచుతూ ఉంటాడు, తన యొక్క ఆనందాన్ని, భక్తుల యొక్క ఆనందాన్ని. అందుకని భక్తుల ఆనందం కోసం అనేక అవతారాల్లో అనేక విధాలుగా దర్శనమిస్తూ ఉంటాడు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా. అన్ని అవతారాలకు కారణం అనేకమైనవి ఉన్నాయి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి.